ఉద్యోగం ఏ తరంపైతే చాదాక్ష్యం పొందుతాము అదే మొదటి తరంపు, పదమ తరంపు, ప్రధాన తరంపు. దాన్ని మన వేదాంత పరిభాషలో అహంభావాలని పిలుస్తారు. అది దేనికైనా కారణం ఉండాలి కదా. మీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకున్న దానికి ఏదో కారణం ఉంటుంది. మరి నాకు అహంకారం రావడానికి కారణం ఏంటి? కారణం లేకుండా ఇదే రాదు. మనకు తలకాయ పోటేస్తే ఇదే కారణం ఉంటుంది. అయితే మనకు అహంకారం రావడానికి కారణం ఏంటి? ఏదో కారణం ఉంటుంది. అహంకారం ఎక్కడి నుంచి వస్తుందంటే అజ్ఞానం నుంచి వస్తుంది. అజ్ఞానానికి కారణం ఏంటి? అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎవరో మనం తెలియకపోవటం అజ్ఞానం. అంటే మనం ఎవరో బ్రహ్మమై ఉన్నాం, చావు నేను వస్తూ అయి ఉన్నాం, చనిపోయే శరీరాన్ని మనం అనుకుంటున్నాం. అంటే మనం ఏదో అయితే అవునో అది తెలియకపోవటం వల్ల కాని దాన్ని మనం అనుకుంటున్నాం. అంటే అజ్ఞానం అనేది ప్రత్యేకంగా, అజ్ఞానం అంటే ఏమిటంటే అది ఒక పదార్థం కాదు. మనం బ్రహ్మమే, సాగులేని పదార్థమే, సత్పదార్థమే, సద్వస్తువే మనం. కానీ అది మనం అనే సంగతి మనకు తెలియకపోవడం అజ్ఞానం. అందులోంచి అహంకారం వస్తుంది, అహంకారం నుంచి ఇతర తలంపులు వస్తుంది, దాన్ని బట్టి పునరుద్ధరణలు. అయితే కొన్ని మంచి వాళ్ళు స్నేహాలు చేస్తే మంచి తలంపులు రావచ్చు, చెడు స్నేహాలు చేస్తే చెడు తలంపులు రావచ్చు. కానీ ఈ మూల తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు ప్రతి జన్మకి కూడా వచ్చేస్తుంది. ఏమైనా మనం బాగా చదువుకున్నట్టు స్నేహం చేస్తాం కొన్ని మనకు కూడా చదువుకోవాలని బుద్ధి పడుతుంది. కొంతమంది చాలా శుభ్రంగా ఉంచుతారు, బాగా శుభ్రతను వాళ్ళతో స్నేహం చేస్తాం కొన్ని మనం కూడా వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారు, మనం కూడా శుభ్రంగా ఉంచుకుందాం అనిపిస్తుంది. కొంతమంది శుచిగా ఉంటారు, వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా శుచిగా ఉండాలి అనిపిస్తుంది. అలాగే కొంతమంది చాలా కష్టపడి సంపాదించుకుంటారు, అలాగే వాళ్ళు బాగా కష్టపడి సంపాదించుకుంటున్నారు, మనం కూడా అలా సంపాదించుకోవాలనిపిస్తుంది స్నేహం వల్ల. కొంతమందికి అదృష్టం చేస్తే మంచి స్నేహాలు దొరుకుతాయి, దాని మంచి స్నేహాలు దొరకటం కూడా అదృష్టం ఉండాలి. పూర్వపుణ్యం లేకపోతే, పూర్వజన్మలో సత్కర్మ చేసి ఉండకపోతే మంచి స్నేహాలు కూడా దొరకవు. అంటే జన్మలో ఏం చేస్తామంటే కర్మను ఎలా వెళ్ళేశారంటే నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, తర్వాత కామ్య కర్మ. నిత్యకర్మ అంటే రోజు మనం చేసుకునే పనులు ఉంటాయి. ఇంటికర్మ ఇదే వంట వండుకోవడం, స్నానం చేయటం, మామూలుగా రోజు చేసుకునే కర్మలు నిత్యకర్మలు, అన్ని శరీరం పోషించుకోవటం కోసం. నైమిత్తిక కర్మ ఏదో నిమిత్తం మాత్రమే పని చేస్తాం, ఏదో నిమిత్తం కోసం ఆ పని చేస్తాం. అది రోజు చేసుకునే పని కాదు, ఏదో నిమిత్తం కోసం ఆ పని చేస్తారు, దాన్ని నైమిత్తిక కర్మ అని పిలుస్తారు. మూడు కామ్య కర్మ, మన కోరికలు నెరవేర్చు, మనకి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా మనం పని చేస్తాం. అయితే ఏమంటారు? కామ్య కర్మలు అంటారు. అంటే మీకు ఈ ఫలం, ఈ యజ్ఞం చేయండి, ఈ పూజ చేయండి, మీకు ఈ ఫలం వస్తుందంటే అవన్నీ కామ్య కర్మల్లోకి వస్తాయి. తర్వాత సత్కర్మ. సత్కర్మ అంటే ఇతరులకి క్షేమం కలగజేసే పని, ఇతరులకి ఉపకారం చేసే పని, ఇతరులకి ఇతరులకి జతం చేసే పని, పది మందికి క్షేమం కలగజేసే పని సత్కర్మ. సత్కర్మ ఎందుకు చేయమన్నారంటే గొప్పల కోసం చేయడం లేదు, సత్కర్మ సద్వస్తువుని తెలుసుకోవడానికి సహకరిస్తుంది. మనం రోజు చేసుకునే పని వేరు, ఏదో నిమిత్తం కోసం చేసే పని వేరు, కామ్య కర్మలు వేరు, సత్కర్మ వేరు. సత్కర్మ అంటే సత్కర్మ సద్వస్తువును తెలుసుకోవడానికి సహకరించేది సత్కర్మ. అంటే మట్టిలోంచి కొండ వస్తుంది, బంగారంలోంచి వస్తూ వస్తుంది. అదేవిధంగా మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేసే పనులు బట్టి, మనకు వచ్చే ఆలోచనలు బట్టి, మనం తినే అన్నం బట్టి, ఇవన్నీ బట్టి మన స్వభావం ఏర్పడుతుంది. అంటే సాధన చేయగా చేయగా మనం చేసే సాధన మన స్వభావం అయిపోతుంది. ముందుగా సత్వం, ఉప్పు, కారం తగ్గించుకోవటం, ముప్పాయలు తగ్గించుకుని తినటం, తర్వాత మాట్లాడటం, జాగ్రత్తగా మాట్లాడటం, ఆలోచన మంచి ఆలోచనలు వచ్చేటట్టు చూసుకోవటం, మనం చేసే పని ఇతరులకు మనకు సహకరించాలి, ఇతరులకు సహకరించాలి. మనం ఏదైనా పని చేస్తే ఆ పని వల్ల మనకు ఉపకారం ఉండాలి, ఇతరులకు కూడా ఉపకారం ఉండాలి. అటువంటి పనులు చేస్తే తినే మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే, తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటే, వచ్చే ఆలోచన తలంపుల విషయంలో కనుక మనం జాగ్రత్త పడితే, అది మనకి ఏమవుతుందంటే స్లోల స్వభావం కింద ఏర్పడుతుంది. అంటే మనం చేస్తున్న సాధన స్వభావం కింద వచ్చేస్తుంది. సాధన చేసిన కష్టంగా ఉంటుంది, స్వభావం అయిపోయిన తర్వాత ఇంకా కష్టం కాదు. ఏ పని అంటే మొట్టమొదటి నేర్చుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, అలవాటు అయిపోయింటే ఇంకా కష్టం అని తెలుసు. సైకిల్ చెప్పేటప్పుడు చాలా నేర్చుకునేప్పుడు కష్టం అని ఎలా రెండు నడక కానీ సైకిల్ రాదు రోడ్లో పడిపోతూ ఉంటారు. కానీ ఇంకా సైకిల్ అలవాటు అయిపోయింటే సంతలో కూడా మనం చెప్పుకెళ్ళిపోవచ్చు. అంటే అలాగే మొట్టమొదటి మనం చేస్తున్న సాధన చేసేటప్పుడు కొంత ప్రయత్నం అవసరం, సాధన చేయగా చేయగా ఆ సాధన మన స్వభావం, మన స్వభావం అయిపోతుంది. స్వభావం అయిపోయింటే మనం ఇంకా కష్టపడక్కర్లేదు ఆ పనికి. వంట అలవాటు అయిపోయింటే అది కష్టం అనిపించింది, నేర్చుకునేటప్పుడు కష్టం అనిపిస్తుంది. అందుచేత మనం ఇక్కడ ఈ భావంతో మనం చెప్పినది ఏంటంటే మూల తలంపుల నుంచి ఇతర తలంపులను బయటేయాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రతి జన్మలోనే మన తల్లిదండ్రులు మారుతారు, పరిసరాలు మారుతాయి, బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, మనం చదువుకుని స్కూళ్ళు మారిపోతాయి, శరీరాలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. కానీ ఒకటే మారదు, ఇది తలంపులు కూడా నేను, ఈ దేహము నేను, దేహంతో తాగా మొదటి తలంపు మట్టి ప్రతి జన్మలోనూ కూడా వచ్చేసి అదే బంధం. మనిషి బంధం అక్కడ ఉంది. ఆ మూల తలంపుని విడిచిపెట్టేసి మనం ఎన్ని సాధన చేసినా పొట్టలో పాము ఉందనుకోండి, పొట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు, పాము మీద పెంచి పాము చనిపోతుంది. ఆ మూల తలంపుని విడిచిపెట్టేసి మనం ఎన్ని సాధన చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎన్ని ఇస్తే రావచ్చు, మన ఇస్తే పోతుంది. అని భగవాన్ ఏమన్నారంటే ఆ మూల తలంపుని మినహాయించడం నీకేం ప్రయోజనం లేదు, పెద్ద ప్రయోజనం లేదు. మూల తలంపుని నువ్వు చేసే సాధనలో, నువ్వు చేసే సాధనలో నన్ను ఇన్వాల్వ్ చేయాలి. నువ్వు చేసే సాధనలో దాన్ని కొంచెం దాన్ని నిమర్చాలి. దీన్ని మూల తలంపుని నిమర్చాలి. నువ్వు తెలిసినా అది నశించడం ప్రారంభిస్తుంది. అంటే ఈ మూల తలంపు వచ్చాక దేహము నేననే తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తాయి. కానీ దేహము నేననే తలంపు రాకుండా ఇతర తలంపులు కావు. మనకి దారి నిద్రలో ఇతర తలంపులు ఏం లేవు. జాగ్రత్త అవస్థలో వచ్చాక దేహము నేననే తలంపు ఉదయించాక మిగతా తలంపులు ఉదయిస్తుంది. ఆ మూల తలంపు నుంచి ప్రతి జన్మలో మనకు కూడా వచ్చేస్తుంది. అంటే ఏ శరీరం వస్తే ఆ శరీరం నేననే చెబుతుంది. అంటే మన స్నేహాలను బట్టి ఆలోచనలు మారవచ్చు, కానీ మూల తలంపు మారదు. మనం చేసే సాధన మూల తలంపు మీద గురి పెట్టాలి. గురి పెట్టి మనం సాధన చేస్తే చేయడం చేయగా మనం చేసినట్టు మాత్రం చేత మూల తలంపు నశించదు. గురువు విగ్రహం ఉండాలి, ఈశ్వర విగ్రహం ఉండాలి, పుణ్యబలం ఉండాలి, ఇన్ని కలిసి వస్తేనే కదండి నశించ. మన తెలివితేటలను నశించ కేవలం మన తెలివితేటలు మంచివే, తెలివితేటలు కూడా మంచివే, చదువు కూడా మంచివే, కానీ తెలివితేటల వల్ల నశించదు. దాని నిద్రలో కూడా నిద్రలేనండి, తలంపులు లేకపోయినా ఉంది. కానీ ఇప్పుడు నేను నేను అంటున్నాను కదా, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నా అది నిజం కాదు, అది ఒక తలంపు, అది కూడా ఒక తలంపు. ఆ తలంపు ఏం చేస్తుంది, దేహము నేననే తలంపు తీసుకొస్తుంది. ఆ తలంపు తీసుకొచ్చాక మిగతా తలంపులన్నీ వస్తాయి. అంటే నువ్వు ఆ దేహము నేననే తలంపు నీకు ఉందనుకో, అది పోలేదనుకో, నీకు నువ్వు ఉన్నావు, నేనున్నాను, మంచి ఉంది, చెడు ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, అని బంధం ఉంది, మోక్షం ఉంది, అని మూల తలంపునే ముందు స్తంభం మీద ఖగోళం అంతా నిలబడింది. పూర్వజన్మలు మా పునర్జన్మలు తర్వాత ఖగోళం, స్వర్గలోకం, నరకలోకం, వైకుంఠం, కైలాసాలు, ఈ శరీరం చనిపోయాక జీవుడు ప్రయాణం చేయటం, మళ్ళీ ఆ జీవుడు ఇంకో శరీరాన్ని ధరించటం, మళ్ళీ పుణ్యకర్మ సుఖరూపంలో ఖర్చు అవటం, పాపకర్మ దుఃఖ రూపంలో ఖర్చు అవటం, ఇవన్నీ ఉన్నమాట నిజమే. ఏది ఆ మూల తలంపునంత కాలం, మొదటి తలంపునంత కాలం, దేహంతో తాగా ఉండే తలంపునంత కాలం అన్నీ ఉన్నాయి. అది డైరోపతి ఏది లేదు. ఆ మూల తలంపుని పోగొట్టుకోవడానికి మీరు ఇష్టపడండి. ఇంకా ఇష్టమన్నాడు అది మనమన కోసం. మనం మనం ఎలా పోగొట్టుకుంటాం, మనం 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 పోగొట్టుకోము. అదే మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని పోగొట్టుకోము. అది పోతే మనం పోతామని అనుకుంటున్నాం. మూల తలంపు ఎక్కడైతే నశించిందో అక్కడ నువ్వు ఎవరో తెలుస్తుంది. మూల తలంపు పోతే నువ్వు పోవు, నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు ఇంకా పునర్జన్మ లేదు. దేహం చనిపోయినప్పుడు దేహం బాధపడదు. దేహంతో కాదనుకుంటే మూల తలంపు బాధపడుతుంది. శరీరం మరణించాక ప్రయాణం చేసేది కూడా మూల తలంపు. ఆ మూల తలంపుతో పాటు దానికి ఉన్న ఇతర తలంపులు కూడా తీసుకుపోవచ్చు. ఎలా తీసుకొస్తున్న భగవంతుడు చెప్పాడు అంటే అదేదో మనిషి మల్లె పూలు చెప్పింటే ఆ మల్లె పూల్లోని వాసన గాలి ఎలాగా మోసుకొచ్చేస్తున్నాం మనకి, అలాగే జీవుడు కూడా ఈ మూల తలంపన్నీ కూడా మిగతా తలంపులు మోసుకుని వెళ్ళిపోతాయి. అందులో మంచి తలంపులు ఉండొచ్చు, చెడు తలంపులు ఉండొచ్చు. ఇప్పుడు స్నేహాల తలంపులు మారచ్చు, కానీ మూల తలంపు కేవలం స్నేహం వల్ల మారదు. మీకు అంతర్దృష్టి కలగాలి, మీలో చూపు కలగాలి. నువ్వు చేస్తున్న సాధన ఆ మూలతలంపు మీద గురి పెట్టాలి. అంటే నీకు గమ్యం ఆ మూలతలంపుని నాశనం చేసుకునే ప్రయత్నమే ఉండాలి. అక్కడ దాని మీద నీ గురి ఎక్కడ ఉండాలి, నీ మాట గురి ఎక్కడ ఉండాలి, నీ సాధనకు గురి ఎక్కడ ఉండాలి. పొట్ట దగ్గర నుంచి ఉన్నప్పుడు మనం పొట్ట నుంచి పాము బయటకు వస్తామనుకోండి, దాన్ని కట్టించుకోచక్కలే మనం చూడగానే మళ్ళీ పొట్టలో వెళ్ళిపోతుంది. మళ్ళీ పొట్ట దగ్గర నుంచి బయటకు వస్తుంది, బయటకు వచ్చాడు మనం తీసుకున్నాక మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుంది, పొట్టలో వెళ్ళిపోతుంది. ఆ మూల తలంపు నువ్వు వాచ్ చేస్తుంటే బయటకు రాకుండా మనం వస్తాము లోపలికి వెళ్ళిపోతాము. అలాగే మూల తలంపు దాని మూలంలో ఎక్కువ షేప్ మనం ఉంచగలిగితే మీరు అర్థమవుతుంది. ఎక్కువ టైం ఆ మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు, ఆ మూల తలంపు మూలంలోనే భగవంతుడు ఉన్నాడు. మూల తలంపును దాని మూలంలో ఎక్కువ కాలం ఉంచగలుగుతాం అనుకోండి, అది పరచబడిపోతుంది. అది పరచబడిపోయి వాడిపోయి రానిపోతుంది. మనకు ఉపాసన కేంద్రాల్లో ఉదయం ఒకటి, అది ఉదయంలో పై అక్కడ చల్లగాను ఉంటుంది. ఈ ఉదయంలో నీ మనస్సును నిలబెట్టుకునే ఉంచగలిగి అన్ని యోగాలు నువ్వు నెరవే చేసినట్టే అని భగవాన్ అన్నారు. అన్ని యోగాలు చేసినట్టే నువ్వు ఉదయంలో కలిసి నీ మనస్సును నిలబెట్టి ఉంచగలిగితే అన్ని యోగాలు నువ్వు ఆచరించినట్టే. మనసు ఉదయాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు విశేషించను, ఉదయాన్ని విడిచిపెట్టుకుని ఉదయంలోనే ఉండాలంటే విశేషించడం తగ్గిపోతుంది. విశేషించడం ఎప్పుడైతే తగ్గిపోయిందో పునర్జన్మీకులన్నీ పరచబడిపోతూ ఉంటాయి. అంటే ఎంత ఎక్కువ టైం మీరు ఉదయంలో మనస్సు నిలబెట్టి ఉంచగలిగితే అంత ఆధ్యాత్మిక బలం వస్తుంది, మీ మీద మీకు విశ్వాసం వస్తుంది. తర్వాత హృదయం యొక్క నూతులు పెరుగుతాయి, హృదయం యొక్క నూతులు పెరిగి మీ మనస్సుతో మీరు వేరుపడటం, మీ హృదయంలో మనస్సును హృదయంలో ఉండగా ఉండగా మనస్సుతో వేరుపడటం కూడా మీకు అలవాటు అవుతుంది. అలా కొంతకాలం సాధన చేయగా చేయగా మనోమూలంలో మనస్సు నిలబడినప్పుడు కొంతకాలానికి అది నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించవు, నువ్వు ఎవరో నీకు తెలియకూడదు. అది ధర్మస్థితి. ఆ స్థితిని పొందేటది పూర్వజన్మలో కూడా అసలు మీకు జన్మలేదు అనే సంగతి నీకు తెలుస్తుంది. నాకు తెలిసి ఎన్ని జన్మలు ఉండాలనుకున్నా జన్మలేదు అనే సంగతి నీకు తెలుస్తుంది. ఇంకా కనుకుంటప్పుడు అసలు నువ్వు పొందిన వస్తువుకి అసలు జన్మలు లేవు కాబట్టి అది నీవు నీకు అర్థమైంది కాబట్టి. ఒక భక్తుడు ఏం నిర్ణయం అన్నాడంటే భగవంతుడు మనకంటే పెద్దవాడు, మనకంటే శక్తివంతుడు, మనకంటే జ్ఞానవంతుడు, అంతటా వ్యాపించిన వాడు, సర్వం చూచేవాడు, చూడ ఆయన చేతి మొత్తమంతా చూడబడతాంది, చూచేవాడు ఆయన. ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆయన మీద భక్తి పెంచుకుని ఆయన్ని ప్రేమించగా ఆయన్ని ప్రేమించగా నేను ప్రేమించగా ప్రేమించగా కూడా నిజాన్ని పోతున్నాను కొంతమంది అంటారు. అంటే ఎలా ప్రేమించాలంటే భగవంతుడు ఎలా ప్రేమి మన నిజాన్ని మనకు జ్ఞాపకం రాకూడదు. అంటే భగవంతుని ఎలా ప్రేమించాలంటే ఏదో సకలం 5 పైసల వాట 10 పైసల వాట కాదు. అంటే మన అహంకారానికి 90 పైసల వాట వచ్చి 10 పైసలు దీన్ని తీస్తే అహంకారం పోదు. అంటే 100కి 100 పైసలు 100కి 1 రూపాయి 1 రూపాయి వాట దేవుడికి ఇచ్చి దేవుని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, అంటే దేవుని మన దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తుంటే అది నిజమే మనకు గుర్తుకే రాదు. నిజానికి మనకు గుర్తుకే రానప్పుడు దానికి ఇంకా అసలు దానికి ఎనర్జీ పోతుంది, దేనికి నిజానికి ఎనర్జీ పోతుంది. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంటే మనం నిజాన్ని మనకు జ్ఞాపకం రాకుండా ఉండేటి ప్రేమిస్తే, దేవుని అంతగా ప్రేమిస్తే నిజాన్ని దాని అంతరంటే రాలిపోతుంది. దాని మొహం దాన్ని డైరెక్ట్గా నువ్వు ఫేస్ చేయక్కర్లేదు, దానితో నువ్వు పీచులు పెట్టుకోక్కర్లేదు, దాంతో తగులు పెట్టుకోక్కర్లేదు, దాని అంతా అదే పోతుందని కొంతమంది భక్తులు చెప్తారు. అంటే అద్వైత జ్ఞానం ఎలా ఉంటుందంటే ఏమంత సుప్రీంగా ఉంటుందంటే అది వారికి ఇతరులు ఉంటారు, ఇతరులతో మాట్లాడుతున్నా తనతో తానే మాట్లాడుకుంటున్నాను అనుకుంటాడు. అది స్టేట్ ఇతరులకు ఏదైనా చెప్పినా నాకు నేనే చెప్పుకుంటున్నాను అనుకుంటాడు. ఆ స్టేట్ మీరు అనుభవిస్తే వస్తున్నాయి కానీ ఊహిస్తే రాదు. జ్ఞానం మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, తనతోనే తను మాట్లాడుకుంటున్నాను అనుకుంటాడు. మీ జగన్ టీచ్ చేస్తున్నాడు అనుకుంటే తనకి తానే బోధించుకుంటున్నాను అనుకుంటాడు. ఇంతకు ద్వైతానికి అవకాశం లేదు. అంటే జ్ఞానం ఎవరికి వస్తుందని చెప్తారంటే పెద్దలు ప్రపంచంలో ఉండాలి, ప్రపంచమైన స్థితిని పొందాలి. లోపల మీరు ప్రపంచం ఏ రూపంలో ఉంది, విజ్ఞానం ఏ రూపంలో ఉంది, మళ్ళీ ఇక్కడికి వస్తారు జాగ్రత్త చూడండి. మీరు ప్రపంచం ఏ రూపంలో ఉంది, మీ లోపల ఉన్న ప్రపంచం ఏ రూపంలో ఉంది, విజ్ఞానం ఏ రూపంలో ఉంది, ఆ విజ్ఞానాన్ని తొలగించేవాళ్ళకి ప్రపంచమైన స్థితిని వచ్చేస్తాం. భగవాన్ ఏమంటారంటే ఆ మూల తలం పొందిన కాలం నిన్ను నమ్మకానికి వాళ్ళు నువ్వు మంచివాడుగా ఉండొచ్చు, నేను చెడ్డవాడు అవ్వచ్చు, వాళ్ళు నువ్వు చెడ్డవాడుగా ఉండొచ్చు, నువ్వు మంచివాడు అవ్వచ్చు, అది ముఖ్యం కాదు. అసలు ఆ మూల తలంపుని ఎంతవరకు నువ్వు తొలగించమంటున్నావు అని ఇంకేదంటే మూల తలంపుని విడిచిపెట్టి మనస్సు ఉండదు. మూల తలంపుని విడిచిపెట్టి మనస్సు ఉండదు అని చెప్పటం కంటే మూల తలంపు మనస్సు అని చెప్పటం ఇంకా బాగుంటుందేమో అన్నాడు బాబు. అంటే మీరు మూల తలంపుని విడిచిపెట్టి ఆ మూల తలంపుని మీ సాధనలో ఇనబడవ చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా పొట్ట మీద కొట్టిన దెబ్బలాగా ఉంటాయి. కానీ మీరు ప్రయత్నాలు పాము మీద పాము తలకాయ నేను దెబ్బ పడకపోతే ఏం ప్రయోజనం, పాము చావదు. ఆ సాధన చేసినామంటే చేయబోయినామంటే అంటారు. అంతే కొంతమంది అంటారు ఈ మధ్య మనం చెడ్డ బుద్ధి వస్తుందండి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, రాకూడదు తప్పని తెలుస్తానే కానీ చెడ్డ బుద్ధి వస్తామని చెప్తూ ఉంటారు. దానికి కారణం లోపల సైతం మనకి కడుపు నొప్పి వస్తున్నప్పుడు కడుపు నొప్పి రాకూడదని అనుకుంటాం, కానీ కడుపు నొప్పి కారణం ఉన్నప్పుడు వచ్చేస్తుంది, రాకూడదు అనుకున్నా వచ్చేస్తుంది. అలాగే నీకు చెడ్డతరంపులు రాకూడదన్నా వచ్చేస్తాయి లోపల సైతాన్ ఉన్నప్పుడు. అంటే దాన్ని ఇంచుపెట్టేసి నువ్వు సాధన చేయకుండా ఏమీ ప్రయోజనం లేదు. ఇది రమణ ఉపవాచ్య. ఏ జన్మ కాజన్మ నువ్వు పుట్టినే దెబ్బలు పడతా అంటే సాధన పేరు చెప్పి పావును అలా వదిలేస్తే ఆ పావునే పునర్జన్మల కారణం అయినప్పుడు ఏంటి నువ్వు చేసేది ఏమి లేదు. దాన్ని అలా పెట్టుకుని మంచి కర్మ చేస్తానప్పుడు నీకు పుణ్యం వస్తుంది, నువ్వు పుణ్యం వస్తే అందులో అనుమానం లేదు. పుణ్యం వస్తే సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది, మూలకలం పరాడు ఉంటుంది. ఆ మూలకలంపు ఇంకో ప్రమాదం, దానికి ఏ దేశం వస్తే ఆ దేశమే నేను అంటున్నది. ఆ మూలకలంపు ఎక్కడైతే నశించిందో అక్కడ నిర్వాణ స్థితి వస్తుంది. ఆ మూల తలంపు మూలం తెలిసినప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే 6 సంవత్సరాలు తపస్సు చేశాడు గౌతమ బుద్ధుడు. ఆ మూల తలంపు మూలం తెలిసిన వెంటనే ఏమన్నాడంటే దొరికాడు దొంగ ఈనాటికి అంటాడు బుద్ధుడు. 2 సంవత్సరాలు నువ్వు సాధన చేస్తే దొరికాడు దొంగ ఈనాటికి అంటే ఇప్పుడు కదా నాకు మూల తలంపు నశించిందని. ఒకసారి చేప పైకి వస్తుంది, మనం ముందు చూసాను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను, మళ్ళీ బయట ఈతలు పడతా ఉంది, చేపలు కూడా ఈతలు పడతా ఉంటాయి. కానీ ఈ పనులన్నీ చేప ఎక్కడ చేస్తాను, ఇంట్లో చేస్తాను. జ్ఞాని కూడా ఏ పని చేసిన బ్రహ్మం, వాళ్ళకంతా బ్రహ్మం. ఏంటంటే నేను చేస్తున్నానని తలంపు అక్కడ లేదు, కానీ దేహాభిమానం లేదు కాబట్టి నేను చేస్తున్నానని తలంపు లేదు కాబట్టి జ్ఞానికి ఏ పని చేసింది దుఃఖం లేదు. నేను చేస్తున్నానని తలంపు ఉన్నప్పుడు వాడికి వాడికి మంచికి మంచి చెడుకు చేయడు, ఆ తలంపు లేనప్పుడు అంత బ్రహ్మమే వాడికి. అదే అదే అర్జునుడితో కృష్ణుడు చెబుతాడు, అది మనకు అందరం విషయం, అది అది అనుభవంలోకి వచ్చినా కలిగించలేదు. కృష్ణుడు అర్జునుడు చెబుతాడు నువ్వు బ్రాహ్మణ స్థితిని పొంది 3 లోకాలని నాశనం చేసిన నీకు పాపం అంటుంది అన్నాడు. పాపం ఎవరికి వస్తుంది, దేహాభిమానం ఉన్నవాడికి, దేహమునైనానే తలంపు ఉన్నవాడికి. ఆ తలంపును దాటిన తర్వాత 3 లోకాలను నాశనం చేసిన నువ్వు కాల్చి భూమి చేసిన నీకు పాపం అంటుంది. చేసేదా చేసేది మనకు మళ్ళీ ద్వేషంతో పడతో చేసినట్టు ఉండడు. ఆ చేసి పని కూడా బ్రహ్మములోనే, యుద్ధం చేసిన బ్రహ్మములోనే, కూర్చున్న బ్రహ్మములోనే, నడిచిన బ్రహ్మములోనే, మౌనంగా ఉన్న బ్రహ్మములోనే, మాట్లాడిన బ్రహ్మములోనే, ఇంకన్నీ బ్రహ్మములోనే. జ్ఞాని మౌనంగా ఉన్నా మాట్లాడినా, మౌనంగా ఉన్నా మాట్లాడకపోయినా, ఎలా ఉన్నా మాట్లాడినా, కదిలినా కదలకపోయినా, పని చేసినా చేయకపోయినా రాని చేష్టలన్నీ వాళ్ళ బ్రహ్మంలోనే ఉన్నాయి. చేప నీటిలో ఉన్నట్టు జ్ఞాని చేష్టలు ఎక్కడ ఉంటాయి, బ్రహ్మంలోనే ఉన్నాయి. ఆ పరమ సత్యం ఏంటి, అక్కడికి ఇంకేమీ తెలియదు. బ్రహ్మము తప్పించి బ్రహ్మము కన్యంగా ఏదో ఉందని తెలియదు. అసలు బ్రహ్మము కన్యం ఏది కనపడదు, కనపడదు కాబట్టి ఆయనకి దుఃఖం కూడా లేదు. ఆ ఆచార్యుల వారు ఉదాహరణ చెప్పారు, కాదు మనకు ఒకసారి పాము కింద కనిపిస్తుంది, మన ఇంట్లో మనం పరాగ్గా ఉంటే మనం చీకటిగా ఉంటే కాదు ఎలా కనిపిస్తుంది మనకి, పాంకిని కనిపిస్తుంది. కానీ మనకు అప్పుడు భయం పడుతుంది, ఆ పాము చూడగానే అనిపిస్తుంది భయం పడుతుంది. అది తాడే పాము, తాడే మనకి ఎలా కనిపిస్తుంది, మనకి కనిపించిన దాన్ని బట్టి మనకి భయం పడుతుంది. కానీ మనం పావనుకున్నప్పుడు ఎవరు, తాడే. తాడనుకున్నప్పుడు ఎవరు, తాడే. కానీ తాడనుకు తాడు తాడుగా గుర్తించినప్పుడు నీకు భయం లేదు, తాను పాముగా చూసినప్పుడు నీకు భయం ఇస్తుంది. అదే బ్రహ్మమును బ్రహ్మముగా చూసినప్పుడు నీకు భయం లేదు, బ్రహ్మమును లోకంగా చూసినప్పుడు మటుకు నీకు బంధింపబడతాను. అదే బంధం, లాజిక్ చూడండి. బంధం అంటే ఏం లేదు, బంధం అంటే నీకు తాడుగా తాడుగా చూసినప్పుడు నీకు భయం లేదు, తాడును పాముగా నీకు కనిపిస్తున్నప్పుడు భయం, అలాగే బ్రహ్మము బ్రహ్మముగా నీకు ఎక్కడ భయం లేదు, బ్రహ్మము లేదు లోకంగా కనిపించినప్పుడు మటుకు నీకు పునర్జన్మ వస్తుంది, దుఃఖం వస్తుంది, బంధం వెంటాడుతుంది, విషాదం వెంటాడుతుంది. ఒక వస్తువు ఇంకో వస్తువుగా కనిపించడానికి కారణం ఈ భ్రాంతి, ఒక వస్తువు ఇంకో వస్తువుగా కనిపించడానికి కారణం భ్రాంతి. ఆ భ్రాంతిని తొలగించుకోవడానికి మీ సాధన యొక్క ప్రయోజనం కానీ సమానంగా ఉంటాడు. స్నేహం అనేది, దయ అనేది, సంతోషం అనేది జ్ఞానం నేర్చుకోవడం వాడికి సహజంగానే ఉంటాడు. జ్ఞాని నేర్చుకోవడం, జ్ఞాని నేర్చుకుంటే వచ్చే కాదు. జ్ఞాని మనకి స్నేహం, రెండు దయ, రెండు మూడు సంతోషం జ్ఞాని నేర్చుకోవడం వల్ల వచ్చేది కాదు. జ్ఞానికి సహజంగా ఉంటాయి. అయితే జ్ఞానికి సహజంగా ఉంటాయి కానీ మనకి సహజంగా లేకపోతే మనం నేర్చుకుంటే కొంతకాలకి మనకు కూడా సహజం అంటే అది ఇక్కడ మీరు పట్టుకోవస్తుంది. జ్ఞానికి సహజంగా ఉంటాయి, అయితే మనకి సహజంగా లేదు. మనం ప్రాక్టీస్ చేస్తే ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మలకి సహజమైపోతాయి, న్యాచురల్ అయిపోతాయి, సహజమైపోతాయి. అవి జ్ఞానికి సహజంగానే ఉంటాయి. దయ్యమైన ప్రత్యేకంగా కొన్ని బజార్లోకి వెళ్ళి పని తెచ్చుకోవట్లేదు. అంటే ముప్పుకి ఏది అంటే సహజంగా ఉంటుంది, జ్ఞానికి దయ కూడా అంత సహజంగానే ఉంటుంది. కానీ ఇతరుల మీద ఎవరికి, ఇతరుల మీద జ్ఞాని ఎప్పుడైనా కోపం చేసుకున్నా, కోపం తెచ్చుకున్నా, అది కూడా ఆయన దయే, అది కూడా ఆయన అనుగ్రహమే అని గ్రహించిన వాళ్ళు, గుర్తించిన వాళ్ళు అదృష్టవంతులు. జ్ఞాని కూడా ఒకసారి కఠినంగా మాట్లాడచ్చు. అది కూడా కఠినత్వం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అసూయ నుంచి రావట్లేదు, ద్వేషం నుంచి రావట్లేదు, పగల నుంచి రావట్లేదు. అది కూడా దయ్యంలో వస్తుంది. దయ్యంలో దయ్యం కోపంగా మారుతుంది. అది ఆ విషయం గుర్తించగలిగిన వాళ్ళు మటుకు ధన్యులు. వాళ్ళు అటువంటి ధన్యులు అంటే జ్ఞాని యొక్క కోపం కూడా జ్ఞాని దయ్యం నుంచి వచ్చింది కానీ పగల నుంచి వచ్చింది కాదు అని గుర్తించిన వాళ్ళు ధన్యులు. స్నేహం, దయ, సంతోషం అంటే జ్ఞానికి సహజమవుతాయి. మంచివారి పట్ల ఆప్యాయత ఉంటుంది, మంచివారి పట్ల ఆప్యాయత ఉంటుంది, హృదయానికి సంబంధించిన అనుభవం ఉంటుంది. మంచితనం కూడా అంత కష్టం. డబ్బు సంపాదించడం కంటే కష్టం మంచితనం సంపాదించడం. చదువు నేర్చుకోవడం కంటే కష్టం మంచితనం సంపాదించడం. మంచితనం అనేది మీరు అంత తీరిక అనుకోవద్దు. అంటే ఇప్పుడు సర్వతనంలో లోకంలో ఏమనుకుంటారంటే మంచి వాళ్ళందరూ అమాయకులు అనుకుంటారు. అమాయకత్వం మంచితనం కాదు, అమాయకత్వం వేరు, మంచితనం వేరు. అమాయకులందరూ మంచివాళ్ళు అనుకోకండి. తెలుగు తక్కువ, తెలుగు తక్కువతనం వేరు, మంచితనం వేరు. మంచితనం సెపరేట్. అది ఇప్పుడు లోకంలో అనుకుంటున్నారంటే అమాయకులు అందరినీ మంచివాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా కష్టంలో ఉంటారు. అందరి చేత మనం మంచివాళ్ళని తీసుకోవాలనుకుంటున్నారు, కొంత నాలుగు కష్టంలో. అంటే లోకాన్ని ఏదో ఎదురిందాం అనుకోకు. లోకంలో ఉండి నువ్వు బాగుపడే విధానం చూసి బయటకు వెళ్ళిపో. ఎవరే సేవ చేస్తే సేవ చేయి. ఉద్ధరించడానికి నీ ఎవరు, నీ లోకం నీది కాదు, నాది కాదు, దేవుడి దుష్ట మనసు వాళ్ళ పట్ల వినోదం ఉండదు. కానీ వాళ్ళ పట్ల క్షమగుణం ఉంటుంది. వాళ్ళ పట్ల ఏమిటండి ఆ క్షమగుణం ఉంటుంది అంటే వాళ్ళ బిహేవియర్ పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల ఓర్పు కలిగి ఉంటాడు. వాళ్ళ ప్రవర్తన పట్ల వాళ్ళు ఓర్పు కలిగి ఉంటాడు, దృష్టి యొక్క ప్రవర్తన పట్ల ఓర్పు కలిగి ఉంటాడు. ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు. ఇవన్నీ నేర్చుకుంటే అభ్యాస, ఇవన్నీ సహజం. అయితే మనకు సహజం కాదు. మనం కొంతకాలం నేర్చుకోగా, కొన్ని నేర్చుకోగా, కొన్ని జన్మలకు అవి సహజం అవుతాయి. జ్ఞానికి సహజమని మనం ఎదురైకూడదు. మొట్టమొదటి మనం ప్రాక్టీస్ చేయాలి. చేయగా చేయమవుతుంది, అది సహజమవుతుంది. మొట్టమొదటి అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయగా చేయగా అంటే ఈ జ్ఞాపకం పెట్టుకోండి, మన అభ్యాసం చేయగా, అభ్యాసం చేయగా, అభ్యాసం చేయగా అభ్యాసం మన స్వభావం అయిపోతుంది. అభ్యాసం చేయగా చేయమవుతుంది, మన స్వభావం అందులోంచి వస్తుంది. జ్ఞాన సౌభాగ్యం పట్ల ఉబ్బుకి ఉబ్బుకి జ్ఞానం సంపాదించాలంటే అపేక్ష మనలోంచి వస్తుంది. అపేక్ష ఎంత దూరం తెలుస్తుంది అంటే బ్రహ్మస్థితి పొరుగు వరకు, ఆ బ్రహ్మజ్ఞానం మనకి కలిగే వరకు అపేక్ష విడిచిపెట్టదు. మనం ఆ తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నప్పుడు మరొంత ఇది జన్మలైనా మరో జన్మలైన వాడికి తెలియబడతాడు. ఆ జిజ్ఞాస మనకు రావాలి. జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు, ముమోక్షత్వం లేకుండా మోక్షం రాదు. ఆ జిజ్ఞాస, ఆ జ్ఞాన సౌపార్జన పట్ల అది మనం వినాలి, అది మననం చేయాలి, శ్రద్ధగా చదవాలి. అంటే మనం పూజ జపం చేస్తాం అనుకోండి, జపం చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా మూలకలంపు, మూలకలంపు ఎలా వ్యవహరిస్తుందో మనం చూసుకోవాలి. అది మర్చిపోద్దంటారు. జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, శరణాగతి చెయ్యి, నీ పద్ధతులు సత్కర్మ చెయ్యి, పుణ్యకర్మలు చెయ్యి, ఎన్ని చేసినా మూలకలంపును చూసుకుంటా ఉండు. నేను ధ్యానం 4 గంటలు చేస్తున్నాను, 5 గంటలు చేస్తున్నాను, ఈ లెక్కల దగ్గర ఆగిపోద్దు. నువ్వు చేసే ధ్యానంలో మూలతలంపు, నువ్వు చేసే ధ్యానం మూలతలంపు మీద గురి ఉందా లేదా? నువ్వు చేసే ధ్యానం వల్ల మూలతలంపు పరచబడతాందా లేదా? నువ్వు చేసే పూజ వల్ల మూలతలంపు పరచబడతాందా లేదా? అది చూసుకో. అది వదిలేస్తే నువ్వు ఎన్ని చేసినా ఒకట్లేదు సుందరం. ఒకటి లేని సున్నలకు విలువ ఉండదు. మూలతలంపు విడిచిపెట్టేసి నువ్వు చేసిన సాధనలో కూడా ప్రయోజనం ఉండేది. అంటే ఇలా చెప్పకూడదనుకుంటే చేయటమే అనవసరం, చెప్పటాలేదనుకోండి. మనం రహస్యంగా చెప్పవచ్చు మాటలు అసలు చేయటమే అనవసరం. ఆయన అంటారో కానీ పాపం ఆయన మీద విజ్ఞాపించడం. మీరందరూ ముందు మీద వచ్చారు. ఇప్పుడు ఎవరైనా అడుగుతారనుకోండి ఇంటికి వచ్చారు, ముందు ఇంటికి వచ్చారు మాట ఏంటంటే ఎలా ఉంటుందా మాట్లాడితే?
ఎవరు వచ్చాను ముందు ఎందుకు వచ్చాను మాటలు చెందుకుంటే మాటకి ఎలా ఉంటుంది అసలు. అలా మూలతలంపు మూలతలంపులో నువ్వు గురి పెట్టకపోతే నీ సాధన కూడా అటువంటి ఎందుకు చేస్తావు నీకే తెలియదు. జ్ఞానికి కూడా దేహానికి ప్రారంభం ఉంటుంది, అది మర్చిపోకుండా ప్రారంభం నిలిచి పెట్టబడిన భావన లాంటిది. ధనమనుషికి ప్రారంభం ఉంటుంది, రామకృష్ణునికి అలా ప్రారంభం లేకుండా శరీరం రాదు అసలు. ప్రారంభం లేకపోతే శరీరం వచ్చింది ప్రారంభం లేదు అంటే రమణమైన శరీరానికి ప్రారంభం ఉంది, రామకృష్ణ శరీరానికి ప్రారంభం ఉంది. ప్రారంభం లేకపోతే అసలు శరీరం రాదు. అయితే ప్రారంభం విడిచి పెట్టబడిన బాణం లాంటిది. నీ దగ్గర బాణం ఉందనుకోండి, అది విడిచిపెట్టాలనుకోండి మానే ఇష్టం. బాణం విడిచిపెట్టేదానికి ఇంకా నీవేం చేయగలరు, నీ చేతిలో లేదు. అది ఎవరికి తగలాలి వెళ్ళి చదివేస్తుంది అటువంటి చెప్పిన ప్రారంభం. అంటే జ్ఞాని ఆయనకు ఆరామం ఏం చేయలేదు, సంచితం ఏం చేయలేదు. ఆ ప్రారంభం మట్టి వాడు అనుభవించవలసిందే. రామకృష్ణ పరమేశ్వరి క్యాన్సర్ బాధ అనుభవించాడు కదా, అలా రమణ మహర్షి క్యాన్సర్ బాధ అనుభవించాడు కదా. కృష్ణుడు ఎవడో బాణంతో కొడితే చచ్చిపోయాడు కదా, ఎవడో పెట్టాడు. నేను అనేక యుద్ధాలు వేలాది యుద్ధాలు చేసినటువంటి పరమాత్మ కృష్ణుడు స్వయంగా భగవంతుడు అనుకుంటే దేవుడు కాదు, స్వయంగా భగవంతుడు. ఎవడో పోయేవాడు పక్షనికుడు ఆయన ఒకసారి ఎలా పడుకుని ఈ బొట్టన మీద అలా ఊపుతున్నాడు, మామూలుగా పడుకుని ఈయన బొట్టన మీద ఊపుతున్నాడు, కాలు ఎలా ఊపుతున్నాడు. ఆ దూరాన్ని తీసుకో పోయేవాడు ఎవరుకున్నాడు అంటే పక్షి అనుకున్నాడు. ఆ సరిగ్గా బాణం అక్కడ గురి చేసుకుంటే అక్కడ కాలుకి వచ్చి చదివింది. ఆ బాణం దెబ్బతో కృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు, అది బాణం దెబ్బతో కృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు. అంటే ఎన్నో వేలాది యుద్ధాలు చేసినటువంటి పరమాత్మ ఆయన దేహ ప్రారంభం ఎలా ఉందంటే బోయేవాడు చేతిలో చనిపోయాడు. మనం అందరం వాడు కొట్టిన దెబ్బతోడు చచ్చిపోయాడు. అక్కడ మరి ఏం దాక్ష్యం ఆ దేహ ప్రారంభం, కృష్ణుడి యొక్క దేహ ప్రారంభం. అలాగే రెండు మనిషి మరి చేతికి క్యాన్సర్ వచ్చింది, అది దేహ ప్రారంభం. అంటే మన పూర్వం మన పండితులు ఏం చెప్తారంటే జ్ఞాని కూడా ప్రారంభం అనుభవించవలసిందే, వాడు సంచితం ఏం చేయదు, ఆగాది ఏం చేయదు అని మన పూర్వీకులు చెప్పారు. భగవాన్ ఏమన్నారంటే ప్రారంభం కూడా జ్ఞానం ఏం చేయదు అన్నారు. ఆ పుస్తకం ఎలా చెప్పిందో, ఈ పుస్తకం ఎలా చెప్పిందో భగవాన్ అలా కంగారు పడ్డాడు, తన అనుభవం తీసి చెప్పటం. అంటే ఇప్పుడు ఈ గుమ్మూరు కాదండి, ఇది గుమ్మూరు కాదని మీరు అందరూ తెలిసి చెబుతారనుకోండి, ఒక ఏమో కాదేమో నేను కంగారు పడతానా, కంగారు పడండి. ఇది గుమ్మూరు నాకు తెలుస్తాను కదా, మీరు కాదేమో ఒక గుమ్మూరు కాదు గుమ్మూరు కాదు మీరు అందరూ తెలిసి చెబుతారనుకోండి, నాకు కంగారు వస్తుందా, నాకు కంగారు రాదు. ఎందుకంటే ఈ గుమ్మూరు నేను నాకు తెలుసు. అదే ప్రారంభం కూడా జ్ఞాని అనుభవించడం సంగతానికి నిశ్చయం లోపల తెలుసు కాబట్టి ఆ పుస్తకం ఇలా చెప్పాను ఈ పుస్తకం ఇలా చెప్పాను కంగారు పడ్డాను, అనుభవాన్ని తీసి పంచిపెట్టాను. ఎవరైనా భగవాన్ ఎవరిని ఖండించరు కానీ ఎవరైనా అనవసరం మాటలు మాట్లాడుతుంటే భగవాన్ ఏమంటారంటే అది జ్ఞానమా, నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా, నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు అలా అంటారని చెప్పే పద్ధతి ఎలా ఉంటుంటే అది జ్ఞానమా, అది జ్ఞానానికి సంబంధించిన మాట, అది జ్ఞానమా, నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు అలా అంటారు అది జ్ఞానమా, నువ్వు చెప్పే మాట జ్ఞానమా. అంటే అజ్ఞానంతో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే మాటలన్నీ అజ్ఞానం కేంద్రంగా పెట్టి మాట్లాడుతున్నావు అని చెప్పకుండా నువ్వు చెప్పి పాజిటివ్గా చెప్పి నెగిటివ్గా చెప్పడం పాజిటివ్గా చెప్తా, అది జ్ఞానమా. భగవాన్ చెప్తారు దశరథికి ముగ్గురు భార్యలు, ముగ్గురు దశరథి పోయినప్పుడు ముగ్గురికి వైద్యం వస్తుందా, ఇద్దరికి వచ్చి ఒకరికి ఆగిపోతుందా అన్నాడు. ఈ రమణమహర్షి గారు చెప్పారు కదా, దశరథికి ముగ్గురు భార్యలు, దశరథి చనిపోయాడు అనుకోండి ముగ్గురికి వైద్యం వస్తుందా లేకపోతే ఇద్దరికి వచ్చి ఒకరికి ఆగిపోతుందా అన్నాడు. అలా కట్ట లోపల కట్టపోయినప్పుడు, దేహాభిమానం పోయినప్పుడు, దేహబుద్ధి లేనప్పుడు, దేహబుద్ధి పోయినప్పుడు, ఆ మూల తలంపు పోయినప్పుడు, దేహంతో తాదాక్ష్యం పొంది నేను పోయినప్పుడు సంచుతుంది ఆగామి, ఆగామితో పాటు ప్రారంభం కూడా పోవలసిందే. అయితే నీ చేతిని గట్టు మాట ఏంటి, మరి నీకు క్యాన్సర్ వచ్చింది కదా, మీరు బాధపడుతున్నారు కదా, శరీరం మీరు బాధపడతారు కదా, శరీరం సృష్టించబోతుంది కదా. భగవాన్ అడిగారు, అది భగవాన్ ఏమన్నారంటే జ్ఞానిని చూచేవాళ్ళు అనుకుంటారు జ్ఞాని ప్రారంభం అనిపిస్తున్నాడని, జ్ఞానిని చూచేవాళ్ళు ప్రారంభం జ్ఞాని ప్రారంభం ఇస్తున్నాడని అనుకుంటారు. కానీ వాడు ఏమి అనుకునేవాడు అక్కడ లేదు, చూచేవాళ్ళు అనుకుంటారు జ్ఞాని కూడా ప్రారంభం అనిపిస్తున్నాడని, కానీ వాడు నేను ప్రారంభం అనిపిస్తున్నానని అనుకోడు. ఎంచడం నేనే తరం, దేహము నేనే తరం, క్యాన్సర్ ఎవరికి దేహానికి, క్యాన్సర్ ఎవరికి దేహానికి, దేహము నేనే తడంపు లేని వాడికి అక్కడ నేను అనిపిస్తున్న ప్రారంభమే వాడు ప్రారంభం కూడా లేదు. జ్ఞాని ప్రారంభం అనిపిస్తున్నాడని చూచేవాడితే కానీ జ్ఞానికి ఏమీ లేదు, జ్ఞానికి అది ప్రారంభం లేదు. దేహాభిమానం పోయినప్పుడు, దేహాభిమానం దేహబుద్ధి పోయితే పోయింది, ప్రారంభం కూడా పోయినట్టు. కానీ చూచేవాళ్ళు అనుకుంటారు, వాడికేం లేదు అక్కడ. అనుకుని వెళ్ళకండి. అనుకునేవాడు వేరే నా దేశం ఉంది, ఆ దేశంలో ఇప్పుడు మీ చేతులు ఉన్నాయి, అందులో చేసి మీద కూర్పు ఉంది, ఆ కూర్పుతో నేను బాధపడుతున్నాను అని ఆ లోపలేమో అడిగి చూసేవాడు అనుకుంటారు. వాడి మటుకి వాడు ఏమి దేశం పేరు దేశము నేను అని బుద్ధి అక్కడ లేదు కాబట్టి. అంచేత చాలా గ్రంథాలు ఏం చెప్పారంటే జ్ఞాని కూడా ప్రారంభం అనుభవించవలసిందే. అది విడిచిపెట్టబడిన బాణం లాంటిది, విడిచిపెట్టబడిన బాణం వెనక్కి ఎలా వస్తుంది అంటే భగవాన్ ఏం చెప్పారంటే జ్ఞాని ప్రారంభించింది ఏం లేదు, సంచితం లేదు, ఆగామం లేదు, ఇక ప్రారంభం కూడా లేదు అన్నారు అని ఉదాహరణ చెప్పారు. దశరథుడికి ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరు భార్యలకు వైద్యం ఇచ్చి ఒక భార్య వైద్యం లేకుండా ఉంటుందా? సంచితము ఆగామం తిరిగి ప్రారంభం ఉంటుందా? అది కూడా లేదు. ఎందుకంటే ప్రారంభం చూచేవాడు కనిపిస్తున్నారు అనుకునేవాడు ఎవడు లేదు. భగవాన్ మాకు ఎలా అంటే వారు ఎలా చేస్తే బాగుంటుంది, వారు అలా చేస్తే బాగుంటుంది, ఎవరైనా భగవంతుడు చూస్తే వారు అలా చేయలేదని వాళ్ళకి ఆ చేసేదంటే నువ్వు చేయలేదా అంట. వారు చాలా మంచిగా ఉంటే బాగుందని మీరు ఎవరు చెప్తారంటే వారు మంచిగా ఉంటారు నీ చేయాలని నువ్వు ఉండొచ్చుంటావు మంచిగా. ఒకసారి భాగవతం చదువుతున్నారు భగవాన్ దగ్గర కూర్చుని, ఆ భగవాన్ దగ్గర ఎవరికి నీకు పాజిటివ్, అది నెగిటివ్ కనపడే కనపడదు, అది భగవాన్ దగ్గర మనం నేర్చుకుని ఎవరికి నీకు పాజిటివ్, అది నెగిటివ్ అనేది ఆయన లేదు. ఒకసారి భాగవతం చదువుతున్నారు భగవాన్ దగ్గర ఎవరు కూర్చుని చదువుతుంటే పక్కన ఒక పండితుడు ఉన్నాడు. ఉన్నాడు ఎవరు భాగవతం ఆయన చదువుతున్నాడు, చదవటం బాగా చదువుతున్నాయండి, ఆ చదివేటప్పుడు దాని అర్థం ఆ శబ్దానికి అర్థం ఏంటని తెలియటం లేదు అన్నాడు. భాగవతం బాగానే చదువుతున్నాడు, చదవటం మనుషులుగానే ఉంది, కానీ ఆ చదివేటప్పుడు శబ్దానికి అర్థం ఆయనకి తెలియటం లేదన్నాడు పక్కవాడు. ఏమయ్యా ఆయన చదవటమే పని చేస్తున్నాడు కదా, ఆయనకి అర్థం అవుతుంది నీచింటికి బాగా అర్థం చేసుకుని పని నేను చెయ్యన్నాడు. జ్ఞాని భోజనం చేసిన కూర్చున్నా నుంచున్నా అన్ని ఇతరుల కోసం ఆయనకు సొంత సంకల్పం అంటే ఏంటి, ఒక దేహం అలా నిలబడమే అది ఇతరుల కోసం. అయితే ఎవరింట్లోనే ఎవరైనా చనిపోతే వాడికి దుఃఖం వస్తే వీరికి దుఃఖం వస్తుంది, ఎవరి ఇంట్లోనే ఏదైనా మంచి జరిగితే వాడు సంతోషం ఉంటే వీరికి సంతోషం వస్తుంది. అంటే తనకు సొంత సంతోషం అంటే ఏం లేదు, తనకు సొంత దుఃఖం అంటూ ఏం లేదు. అంటే లోకం చూడదు కదా, మీకు ఏదైనా కడుపు నొప్పి వస్తే ఆయన కూడా కడుపు నొప్పి వచ్చినట్టుంది. అంటే తదాప్యం మానవ జాతి తోటి సృష్టితోటి తదాప్యం. ఎవరికైనా కాళ్ళు ఉంటే మనం అనుకుంటాం మన బాగా మన బుద్ధి మనకు అనిపిస్తుంది, మన కాళ్ళు రీతిని అనిపిస్తుంది. అంటే సృష్టి మానవ జాతి తోటి మనకు అనుకున్న తదాప్యం మన అర్థం చేస్తాం. ఇలాగా అర్థం చేసేప్పుడు ఏం కనిపిస్తుంది మనకి, అర్థం నిజమే కానీ అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ కానీ నిజం కాదని మనకు తెలుస్తుంది, ఆ ప్రతిబింబం నిజం కాదు కానీ అర్థం మటుకి నిజమే. అలాగే భ్రమం నిజమే అందులో ఎన్ని ప్రతిబింబాలు, అంటే మనం చూసినా మనకి షాడోస్ కింద చూస్తాడు జ్ఞానం. మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటూ ఉంటాం కానీ మనం జ్ఞాని ఎలా ఉండడు, ఈశ్వరుడు చేసే పని ఎట్లా ఉంటాడు, ఆయనకి సొంత సంకల్పం అంటూ ఉండదు. ఈశ్వరుడు సంకల్పం ఆయన సంకల్పం, ఈశ్వరుడు ఇష్టమే ఆయన ఇష్టం, ఈశ్వరుడు చేతిలో పనిమెట్టుకుని ఉంటాడు, ఈశ్వరుడు చేతిలో పనిమెట్టుకుని ఆయన ఎలా ఆడమంటారు అలా ఆడతాడు, ఎలా పాడమంటారు అలా పాడతాడు. ఈశ్వరుడు చేతిలో ఒక పనిముట్టి మాత్రమే, ఆయనకు సొంత సంకల్పం అంటూ ఉండదు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, మన సంకల్పాలు నెరవేరినా నెరవేరకపోయినా ఈశ్వర సంకల్పం నెరవేరుతుంది. ఎందుకు చెప్పండి, మన అసత్య సంకల్పాలు ఈశ్వరుడి సత్య సంకల్పం. ఒక్కోసారి మనం అనుకునే నెరవేరుతుంది, అది మనం అనుకోవటం వల్ల నెరవేరదు, మనం అనుకునేది ఈశ్వరుడు అనుకునేది అనుకోయింది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఒకసారి మనం అనుకున్న పనులు జరుగుతాయి, అది మనం తెలియచేట వల్ల జరగటం కాదు, మనం అనుకున్నదే ఈశ్వరుడు కూడా అనుకున్నాడు కాబట్టి అప్పుడు కూడా నెరవేరే ఈశ్వర సంకల్పమే. ఒకసారి మనం ఒకటి అనుకుంటే ఈశ్వరుడు ఒకటి అనుకుంటాడు, అప్పుడు కూడా జరిగేది ఈశ్వర సంకల్పమే, అప్పుడు కూడా జరిగే నీ సంకల్పం కాదు. జ్ఞానికి తెలుసు ఆయన సంకల్పం ఒకటి సత్య సంకల్పం, ఎవరిది, ఈశ్వరుడు. ఆయన చేతిలో పని ముట్టుకుని ఉంటాడు కానీ ఎలా జరగాలి అది ఎలా జరగాలి నేను అనుకునే అసలు ఆ మించా నేను అక్కడ లేదు. ఇంటికి భగవాన్ ఏం చెబుతున్నారంటే మీ ఇష్టం వచ్చిన గురువుని మీరు ఎన్నుకోండి, మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీకు నచ్చిన మతాన్ని మీరు ఫాలో అవ్వండి, మీరు ఇష్టం వచ్చిన వృత్తిలో మీరు చేసుకోండి, ఎంత విశాలమైన హృదయం చూడండి. మీరందరూ నా చుట్టూ కూర్చొని నాకు జైలు పడుతున్నాను చెప్పటం ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా మీరు ఏ వృత్తి చేసుకున్నా మీ గమ్యం ఒకటి మర్చిపోవద్దు. మీలో కూడా తారతమ్యాలు ఉండొచ్చు, ఒకరు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, ఒకరు డబ్బు తక్కువ ఉండొచ్చు, ఒకరు చదువు ఎక్కువ ఉండొచ్చు, ఒకరు చదువు తక్కువ ఉండొచ్చు. మీలో కూడా అందరూ ఒక రకంగా ఉన్న అన్ని సంవత్సరాల వరకు నలుగు రకాలు ఉంటే నలుగు రకాలుగా ఉంటాయి. ఎక్కడ లోకంతో పోల్చుకోవడానికి నలుగురు రక చర్యలు ఉంటే నలుగురు నలుగురు నాలుగు కుటుంబాలు నాలుగు రకాలుగా ఉంటాయి. ఎక్కడ లోకం దాటించుకు అలాగే మీలో కూడా ఆర్థికంగా తేడాలు ఉండొచ్చు, లేదా చదువుకోవడంలో తేడాలు ఉండొచ్చు, మీరు కూడా ఇచ్చి తగ్గులు ఉండొచ్చు. మామూలు భాష ఎందుకు చెప్తున్నాను, భాష ఈ విషయాలంతా ముఖ్యమైన కాదు, ఈ విషయాలంతా ప్రాముఖ్యమైన కాదు. ఈ విధంగా పైపోయిన గొడవలేదు, కానీ మీ పరిస్థితి ఎలా ఉన్నా, మీకు అనుకూల పరిస్థితులు ఉన్నా ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మీకు డబ్బు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, పాండిత్యం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీ గురి ఎవరైనా ఆ విషయాలు బుద్ధి చూడండి. మీ గురి ఎవరైనా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒకటే ఉద్దేశం, ఆ జ్ఞానాన్ని ఎలా వదిలించుకోవాలి అది ఒకటే. ఇంకా గొడవ 90 గొడవలు ఉండొచ్చు, నేను అర్థమైన విషయం. మీరు స్త్రీగా ఉండొచ్చు, పురుషుడిగా ఉండొచ్చు, బ్రాహ్మణ్స్గా ఉండొచ్చు, రాజులుగా ఉండొచ్చు, వైశ్యులుగా ఉండొచ్చు, క్రైస్తవులుగా ఉండొచ్చు, హిందువులుగా ఉండొచ్చు, మామజీలుగా ఉండొచ్చు. అది కాదు అయ్యా, మీరు గుమ్మడూరులో ఉన్నారా లేకపోతే జూరులో ఉన్నారా అనేది ముఖ్యం కాదు, లేదా అరుణాచలంలో ఉన్నారా అది ముఖ్యం కాదు. అజ్ఞానం నుంచి, అవిద్యలోంచి, దేహాభిమానంలోంచి, ఆ దేహ బుద్ధిలోంచి, శవ బుద్ధిలోంచి ఎంతవరకు మనం బయటపడుతున్నాం అది అయ్యా, అది చూసుకోండి. మీరు హాస్పిటల్లో చేరారనుకోండి, డాక్టర్లు బాగానే ఉన్నారు, నర్సులు బాగానే ఉన్నారు, గోడలు బాగానే, మన జబ్బు తగ్గకపోయినా పర్వాలేదని ఎవడైనా అనుకుంటాడా? అవి గోడ బాగుంటేంది, బాగోపోతేంది, మనకు జబ్బు తగ్గాలి హాస్పిటల్లోంచి బయటపడాలి. గోడలు చాలా బాగున్నాయి, ఏసీ గదివి, మనం జబ్బు తగ్గకపోయినా పర్వాలేదు ఏసీ గది ఉండిపోదని ఎవడని అనుకుంటాడండి? ఈ లోకంలో ఏ పని నిమిత్తం వచ్చారో అది మర్చిపోకుండా అజ్ఞానం నుంచి, అవిద్య నుంచి మీరు సర్వ విధాల అన్ని విధాల ప్రయత్నం చేసి మీరు ఒక ఇతరులతో మాట్లాడితే అది కూడా మీ కేంద్రం ఏంటంటే ఏ పని చేసిన అజ్ఞానం నుంచి ఎంతవరకు విడుదల పొందుతున్న, అవిద్య నుంచి ఎంతవరకు విడుదల, మీ ఇచ్చే మీ దైనందిన జీవితంలో మీ వ్యవహారం దాని మీద కేంద్రీకరించుకుంటారు. భగవాన్ అంటారు, ఎంత బాగా చెప్తారంటే, మీకు శరీరం ఒకటి ఉంది కదా, మనస్సు ఒకటి ఉంది, దేవుడు మాటలకి వదిలేదు. మీకు శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. నిజమైన సాధకుడు ఎప్పుడంటే ఈ రెండింటిని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం. ఎందుకు ఉపయోగించుకోవాలి? అజ్ఞానం నుంచి బయటకు రావడానికి ఉపయోగించుకో. అజ్ఞానం నుంచి బయటకు రాకుండా నీ శరీరాన్ని మనసును ఉపయోగించుకోకుండా ఏదో సాధిస్తున్నట్టు అక్కడ సాధించవచ్చు అని స్వప్నం సమానం. భగవంతుడు ద్వితీయ అధ్యాయంలో చెప్తాడు, ఉన్నదేదో ఉంది, లేని లేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం లేదు, లేని దానికి ఉండే ఉంది అనుకున్నప్పుడు లేని దానికి ఉండటం అంటే లేదు. ఇది నిశ్చయం, నీకు తెలుసున్నా, నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇది ఇది నిశ్చయం. అంటే దేహం ఇప్పుడు కూడా లేదంటారు అన్నమాట వాళ్ళు. నీకు ఆ తలంపు వచ్చినప్పుడు నీకు దేహం వస్తాడు, తలంపు లేనప్పుడు దేహం గురించి నీకేం తెలియదు. మీకు తలంపు వచ్చినప్పుడు మీ తలంపు ఎంత లేదు, నా దేహం కూడా అంత లేదు. గాడి దగ్గరలో మనకు తలంపు లేదు, దేహం కూడా లేదు. తలంపు వచ్చాడు, దేహం వస్తుంది. అంటే మీ తలంపు ఎంత లేదు, మీ దేహం కూడా అంత లేదు. తలంపు ఎంత లేదు, మీ చావు కూడా అంతే లేదు. తలంపు ఎంత లేదు, పుట్టుకు కూడా అంతే లేదు. తలంపు ఎంత లేదు, సంసారం కూడా అంతే లేదు. తలంపు ఎంత లేదు, ద్వేషం కూడా అంతే లేదు. తలంపు ఎంత లేదు, వైరం కూడా అంతే లేదు. నేను కూడా తలంపు వస్తే స్నేహం వస్తుంది, తలంపు వస్తే వైరం వస్తుంది, తలంపు లేకుండా ఏది లేదు. ఈ తలంపుల ఆదాయంలో ఒక తలంపు ఉంది, ఈ తలంపులకు ఆధారంగా ఒక తలంపు ఉంది. అదే మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రథమ తలంపు, మూల తలంపు, సైతాను. అది నువ్వు పరిష్కరించుకోవాలి, అది నువ్వు పరిష్కారం చేసుకోవాలి. ఎవరు వచ్చి నీకు పరిష్కారం చేసి పెడతారని కనిపెట్టుకుండదు. దాన్ని వదిలించుకో, తొలగించుకో, దాన్ని వదిలించుకో, తొలగించుకో. దాన్ని వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, ఆ సైతాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఎవరు వస్తారు నీ కోసం దాన్ని తొలగించుకోవడం కోసం? నీ మనస్సును నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నం, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం మొదలుపెడితే ఈశ్వర అనుగ్రహం కూడా వస్తుంది. నువ్వు ప్రయత్నం చేయనప్పుడు ఈశ్వర అనుగ్రహం కూడా రాదు. నిన్ను వదిలిన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఏం ప్రయత్నం చేయకుండా ఎవరు వచ్చి నీ అజ్ఞానాన్ని తొలగిస్తారని కనిపెట్టుకుని ఉండొద్దని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. నీకు మీరే చుట్టం, నీకు మీరే విరోధి. నీ మనసు నీకు స్వాధీనంలో ఉంటే నీకు నీవే చుట్టం కలిగి ఉంటావు. నీ మనసు నీకు స్వాధీనమైనప్పుడు నీకు మీరు విరోధి. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళందరూ నేను శుభకట్టాలి, నేను శుభకట్టలో నీ మనసు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అర్జున, నీ మనస్సును మచ్చిక చేసుకో, నీ మనస్సుతో విరోధం పెట్టుకోవద్దు, మనస్సును స్వాధీనం చేసుకో, మనస్సుని స్వాధీనం చేసుకో, మనస్సును చెప్పేటట్టు ఉండేటట్టు చేసుకో. అది చెప్పినట్టు నువ్వేంటని కాదు, నువ్వు చెప్పినట్టు మనస్సుని ఉండేటట్టు చేసుకో. చేసుకునే మనస్సుని నిజమము సత్యాన్వేషణకు ఉపయోగించు, సత్యాన్వేషణకి ఉపయోగించు. సత్యాన్ని తెలుసుకోవడానికి హృదయంలో ఉంటుంది ఆ నిర్మలమైన వస్తువుని తెలుసుకోవడానికి మనస్సును నాటించి మనం ఉపయోగించుకోండి. ఏదో మానవ జన్మ వచ్చింది, ఎప్పుడు రోజు అవకాశాలు రావు, రోజు అవకాశాలు రావు. అవకాశాలు విడిచిపెట్టుకోద్దు. తెలుగు తక్కువ వాళ్ళకి అవకాశాలు వస్తాయి, తెలియని వాళ్ళకి అవకాశాలు వస్తాయి. తెలుగు తక్కువ వాళ్ళ అవకాశాన్ని వదిలేస్తారు, తెలియని వాళ్ళ అవకాశాన్ని పట్టుకుని అభివృద్ధిలోకి వస్తారు. గాంధీ గారు అన్నారు, నువ్వు మేడపైకి వెళ్ళాలనుకో, మేడ మెట్లు చూస్తే కూర్చోకు, 8 మెట్లు ఉన్నాయి, 9 మెట్లు ఉన్నాయి, 10 మెట్లు ఉన్నాయి, 18 మెట్లు ఉన్నాయి. మేడపైకి నువ్వు వెళ్ళాలనుకో, ఆ మేడ మీద మేడ మెట్లు చూస్తూ కూర్చుంటే పైకి వెళ్ళవు. నేను మరిగా ఒక మెట్టు పైకి పాకు, చూస్తూ సర్టిఫికేట్ అలా కూర్చోకు, ఒక మెట్టు నెమ్మదిగా పాకు. అలా పాడితే నెమ్మదిగా పాటగా, ఒక నడవ లేకపోతే పాటగా పైన అప్స్టైర్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతావు. ఆ మెట్టు ఎక్కట్టుకుంటే కింద కూర్చుంటే పైకి లేకపోతావు. చూస్తూ కూర్చుంటే నువ్వు బయట వెళ్తావా? నడవాలి, నడవటం చేత కాకపోతే పాకాలి. చూస్తూ కూర్చుంటే వెళ్ళిపోతావు ఫస్ట్ ఫ్లోర్కి? ఒకవేళ నెమ్మదిగా నడిచాను నడవటం ప్రారంభించాలి. అదే నెమ్మది అసలు అవిద్యను అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం ప్రారంభించాలి. ఒకవేళ నెమ్మదిగా రావచ్చు, నువ్వు స్లోగా నేను చేయొచ్చు, కానీ తప్పటప్పుడు అడుగులు వెయ్యకు. నిదానంగా చెయ్యి, నిదానంగా వెళ్ళి స్థిరంగా వెయ్యి. అది వేసేప్పుడు స్థిరంగా వెయ్యాలి. ఆ ధర్మాన్ని ఆచరించేవాడు కానీ, ఆ ధర్మాన్ని ఆశ్రయించేవాడు కానీ ఆ పశుబుద్ధి, దేహబుద్ధి, ఆ శవబుద్ధి నశించదు. ధర్మాన్ని ఆచరించేవాడికి నశిస్తుంది. మన ధర్మాన్ని ఆచరించినప్పుడు ఇది కలగ చేసుకుంటా ఉంటుంది. ఏది అహం భవన్ దాన్ని ఒక పక్కన పెట్టి మన పని మనం చేసుకెళ్ళాలి. మీ అమ్మగారి నెలలో తెలిసి మీకు ఎవరో అనుకోండి, మీ అమ్మతో మాట్లాడొద్దు, మీ అమ్మతో మాట్లాడొద్దని అహంభావం చెబుతుంది. అప్పుడు ధర్మం ఏం చెబుతుందంటే, మన అమ్మ మంచిగా చెడ్డదో మనకెందుకు, అదేం గౌరవించమన్నాడు కాబట్టి మనం గౌరవించాలని ధర్మాన్ని ఆచరించాలి. అంటే మీకు అర్థమవటం కోసం చెబుతున్నాను, ఈ మాట్లాడి భగవాన్ వేసుకురావటం లేదు. ఈ సబ్జెక్ట్ అర్థం అది అంటే, ఇప్పుడు మీ అమ్మగారి గురించి మీకు ఎవరైనా అనుకోండి, మీరు మాట్లాడటం మానేస్తారు, అది అహంకారం. భగవాన్ చెప్పింది ఏంటంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లిని గౌరవించడమే మీ ధర్మం. ఆ తల్లి మంచిగా అవ్వచ్చు, చెడ్డగా అవ్వచ్చు, నీకెందుకు నీ ధర్మం నువ్వు చెయ్యి. మీ అమ్మ నిజంగా మంచిది కదనుకో, అమ్మను గౌరవించాలి. గౌరవించమని భగవంతుడు చెప్పారు కాబట్టి గౌరవించు, అది ధర్మం. మీ అహంకారం ఏం చెబుతుంది, నాకు తెలిసి నాకు ఎవరైతే గౌరవించొద్దని చెబుతాను అహంకారం. దాన్ని తీసుకో పక్కన పెట్టి, మీ అహంకారం మాటలు, మీ అహంకారం చేసి ప్రేరణ వదిలి దేవుడి మాటను గౌరవించు. దేవుడి మాటను గౌరవించి దేవుడు చెప్పింది ఆచరిస్తే నీకు దేవుడు దొరుకుతాడు. ఇది ప్రసిద్ధ. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తారనుకోండి, అనుకోండి, మాట్లాడుతుంది, అది ఏమవుతుంది, మీ మూల తలంపు ఏమవుతుంది, సంతోషిస్తుంది. అంటే సంతోషమయ్యే తలంపు మూల తలంపుకి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తారనుకోండి, అప్పుడు మూల తలంపుకి ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. మూల తలంపుకి దుఃఖం, ఆ దుఃఖం అనేది ఇంకో తలంపు. భగవంతుడు గీతలు ఏం చెప్పాలంటే, నిందకి స్థుతికి అచేతంగా ఉండమని. అయితే మీకు మూల తలంపు ఉన్నప్పుడు నింద వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, స్థుతి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, అదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, దురదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు. అదృష్టం మూల తలంపుకే, దురదృష్టం కూడా మూల తలంపుకే. భగవంతుడు నీ లోపల నిజమైన నేనికి దేహం అక్కర్లేదు, అబద్ధమైన నేనికి దేహం కావాలి. నిజమైన నేనికి దేహం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. అటు నిజమైన నేనికి, అబద్ధమైన నేనికి అన్నీ కావాలి. నీకు వచ్చి తలంపులని దేని ఆధారంగా పెట్టుకుని వస్తేనే అహంభావాన్ని పెట్టుకొస్తుంది. అహంభావం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో నుంచి వస్తుంది. అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఎవరో మనం తెలియకపోవటం వల్ల అజ్ఞానం వస్తుంది. మన ఎవరో మనకు తెలిస్తే జ్ఞానం, మనకు ఎవరో మనకు తెలియకపోతే అజ్ఞానం. అంటే అజ్ఞానంలో నుంచి అహంభావం వస్తుంది, అజ్ఞానం నుంచి ఈ నేననే తలంపు వస్తుంది. అంటే అహంభావం వస్తుంది, అహంభావం నుంచి ఇతర తలంపు వస్తుంది, అక్కడి నుంచి జన్మ మరణాల ప్రారంభం, అక్కడి నుంచి క్రియేషన్ సృష్టి. అర్జున, కర్తృత్వ బుద్ధి లేకుండా ఏ పని చేసినా చేయని వాడుతుడు సమానం. దుఃఖం లోపల ఉంది, దుఃఖం బయట లేదు, దుఃఖం కర్తృత్వ బుద్ధి లోపంలో ఉంది. ఆ కర్తృత్వ బుద్ధి లేకుండా నీ శరీరం ఏ పని చేసినా చేయని వాడుతుడు సమానం. కర్తృత్వ బుద్ధి లేని వాడికి రియాక్షన్ ఉండదు. ఎవరైనా మిమ్మల్ని పూడారనుకోండి సంతోషం వస్తుంది, అంటే మీ కర్తృత్వ బుద్ధి ఉందన్నమాట. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మీకు దుఃఖం వస్తుంది, కర్తృత్వ బుద్ధి ఉందన్నమాట. కర్తృత్వ బుద్ధి లేని వాడికి అసలు వస్తుంది. మీరు ఎవరైనా పొగిడినా లేకపోతే విమర్శించినా లేకపోతే మిమ్మల్ని ఊరేగించినా వాడి రియాక్షన్ ఏమో. శరీరం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో మన రవంతో ముళ్ళంతో విచారణ చేస్తే జీవుడు కూడా ఏదైనా సంగతి అయితే తెలుస్తుంది. అంటే మొన్న కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. నీకు బ్రాహ్మణస్థితి కలిగాక, బ్రహ్మానుభవం కలిగాక, లోపల ఆనందస్థితి కలిగాక, ఆ పరమాత్మ ప్రశాంతమైన వస్తువు అడుగుదాకి వచ్చాక మనస్సును నిగ్రహించుకుందాం, మనస్సును నిగ్రహించుకుందాం, మనస్సును నిగ్రహించుకుందాం నువ్వు అనుకున్న మనస్సును అది నీకు కనపడదు. లోపల సద్వస్తు నీకు అనుభవంలోకి వచ్చేసింది అనుకో, వచ్చేసరికి మనస్సును నిగ్రహించుకుందాం, మనస్సును నిగ్రహించుకుందాం నువ్వు అనుకున్న మనస్సు అనేది నీకు కనపడే కనపడదు. ఆత్మానుభవం పొందిన వాడికి దాన్ని నిగ్రహించుకోవడానికి మనస్సు అంటూ నిగలదు. మనస్సు చెప్పినట్టు గంతు లేదు, నువ్వు మనో ప్రవాహానికి నిధులేదు. మనం ఏదో మాట్లాడుతున్నాం అనుకోండి, మాట మాటకి అహంకారం వచ్చి కలర్ చేసుకున్నప్పుడు వాడు నువ్వు పక్కన నువ్వు మనం కూడా ఎవరితో మాట్లాడబడి ఎవరు ఎంతవాళ్ళు మాట్లాడుతున్నావు నువ్వు కదా కలర్ నువ్వు కూర్చుంటాం అంటాను కదా మామూలుగా. అలాగే మన అహంకారం ఎప్పుడు కలర్ చేసుకుంటామని మనకు తెలుస్తూ ఉంటుందండి. అప్పుడు దాన్ని ఊరుకో పక్కన కూర్చో, నీ చోట ఆగలేకపోతుంది, నీకు అనవసరం కూర్చుని దాన్ని చెప్పాలని దాన్ని చెప్తున్నాను కాదు. అలా సార్ నన్ను కళ ఇతర గొడవలో కళ చేసుకోవడం దానికి ఇష్టం ఉండదు దానికి. ఇంక ఇతర గొడవలో కళ చేసుకోవడం అనేది బలపడిపోతాం ఉంటుంది. దాన్ని ఇంక మనం మన గొడవలో దాన్ని కళ చేసుకోలేమనుకోండి అది నిమ్మడం చచ్చిపోతుంది. అది చచ్చిపోవడం దానికి ఇష్టం ఉండదు కాబట్టి అన్ని గొడవలు దానికే కావాలి. ఈ విచారణ మార్గాలు ధ్యాన మార్గాలు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మళ్ళీ రాత్రి మీకు చెప్పినట్టు భగవంతుడు దయామయుడు. కానీ విచారణ మార్గాలు ధ్యాన మార్గాలు ఏమీ కాదు మీకు ఇష్టం లేకపోతే భగవంతుని ప్రేమించండి. భగవంతుడు రిమంబర్ గాడ్ లవ్ గడ్ ఆలోచన లవ్ గాడ్. భగవంతుని ప్రేమించండి, భగవంతుని ప్రేమించండి. ఎంత లోతుగా ప్రేమించాలంటే నీ దొంగనే నువ్వు నిజాన్ని మీకు జ్ఞాపకం రాకుండా అంత ప్రేమించాలి. భగవంతుని ఎంత ప్రేమించాలంటే నీ నిజానే నీకు జ్ఞాపకం రాకూడదు. అంత బాగా ప్రేమిస్తే అప్పుడు నిజానే నిజానే చోటు నీకు పోరాటం అక్కర్లేదు, విచారణ మార్గం అక్కర్లేదు. దాని అంతరది కుడిపి యొక్క పెట్టి రాలిపోయినట్టు దాని అంతరది ఎప్పుడు రాలిపోతుంది నీకు తెలియకుండా రాలిపోతుంది. లవ్ గడ్ ఆ రోజు లవ్ గడ్ ఫర్ గడ్ లివ్ ఫర్ గడ్ మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడాలి, జీవిస్తే భగవంతుడి గురించి జీవించాలి. అలా ఉంటే విద్య నేను దానించడదే పడిపోతున్నట్టు కుంటి అక్కడ తెచ్చి రాలిపోయినా కొంచెం పచ్చిందని రోజు కొంచెం లోపల పచ్చిందనుకుండా తెచ్చి రాలేదనుకోండి మళ్ళీ కొంచెం క్షీణం పట్టే అవకాశం ఉంది. తెచ్చి దానించడమే రాలిపోయింది అనుకోండి మీరు క్షీణం పట్టదు మా భక్తి మార్గం అటువంటి అంటున్నారు కొంతమంది భక్తులు. ఎవరు చెప్పినా మంచి చెప్తే ఉందని కాదంటే లవ్ గాడ్ ఆల్వేజ్ లవ్ గాడ్. ఇంకోటి ఎవరైనా ఒక మంచి మాట చెప్తున్నారనుకోండి అది మనకి సంతోషంగా మాటలు స్వీకరించకపోతే మన మనలో ఏదో దోషించినట్టు గుర్తు. గురువు నీ తెలియబట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు. గురువు నీ తెలియబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలియబడితే నీ తట్టుకోగల శక్తి ఉందనేది చూసుకుంటున్నాడు. ఆ తట్టుకోగల శక్తి వస్తే మరుక్షణంలో నీ దొరికబడతాడు. నువ్వు వస్తువుని అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్న ఆ వస్తువుని మన మీద ప్రేమ లేకుండా లేదు. అదే రసహీనమైంది కాదు, రసంతో కూడినదే. ప్రేమహీనమైంది కాదు, ప్రేమతో కూడినదే. అది ఎండిపోయినా ఆకృతిలాగా ఉండదండి. రసంతో కూడిన రసహీనంగా ఉండదు లోపల సద్వస్తు. కాంతిహీనంగా ఉండదు, ఆనందహీనంగా ఉండదు, శాంతిహీనంగా ఉండదు. శాంతిమయం, ఆనందమయం, రసమయం, కాంతిమయం. కృష్ణుడు వదనం తీపి అదరం తీపి, వదనం తీపి అదరం తీపి, మాట తీపి జ్ఞాపకాల తీపి, చూసి తీపి మాట తీపి మధురాధిపతికి అంత మధురం. మధురాధిపతి అంటే వదనం మధురం, వదనం మధురం, వాక్కు మధురం. కానీ చూపు మధురం, ముఖం మధురం, వాక్కు మధురం, నడక కూడా మధురమే, అంతా మధురమే. బట్టలు బట్టలు కూడా మధురమే కాదు. ఈ బట్టలు తగులుతాడండి సిల్కు బట్టలు. కృష్ణుడికి డెకరేటెడ్ ముస్తాబా అంటే ఇస్తున్నారు. సర్వసమైన పెళ్లికి వెళ్ళేటప్పుడు అందరూ ముస్తాబా వెళ్తారు. కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా శుభ్రంగా ముస్తాబాయే వెళ్తారు.
అంటే మధురని మధురాధిపతికి అందాం మధురని అనుకుంటే బలం ఉంటారు కాదు అనుకుంటే దేవుడు ఎవరు స్వయంగా దేవుడు. భక్తుడు మీద భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుందంటే నేను మా ఆయన పక్కనని చెప్తాడు కృష్ణుడు. కానీ భక్తుడి కోసం తన మాటకి తన మాటను కూడా వదిలేసి ఆయన పట్టుకుని భీష్ముడు వెళ్ళిపోతాడు. అంటే భక్తుడి మీద అంటే తన మాటకి తన మాట పుల్లిపోయినా సరే తనకు గౌరవం పోయినా సరే భక్తుడు రక్షించాడని అది భగవంతుడికి భక్తుడి మీద ఆ భక్తుడి మీద ప్రేమ గురించి కవి వర్ణిస్తాడు. చక్రం పుచ్చుకుని భీష్ముడి చంద్రపడానికి వెళ్ళేటప్పుడు భూమి అదుగుతుంది రక్షణ అలా బలంగా అడుగు వేసి వెళ్తాడు. ఓపెన్గా మనం కూడా ఒకసారి ఓపెన్గా నడిచి వెళ్తాం చూడండి. అలాగా భగవంతుడు పైకి ఎగిరి పైగా మెల్లలో అప్పుడు బంగారు పోస్తుంది కూడా మనకి అని ముస్తాబు అయ్యే దేవుడు. ముస్తాబు అంటే బాగా ఇష్టం కొంతమందికి అసలు సర్వం సర్వసాధారణంగా ముస్తాబు అంటే ఇష్టం సార్. ముస్తాబు లేకుండా బయటకు రాదు సహజంగా ఇష్టం. కొంతమంది నేర్చుకోవడం కాదు అది సహజంగా ఇష్టం. అలాగే కృష్ణుడు డెకరేటెడ్ కాదు మెడలో వస్తువులు కూడా యుద్ధం చేసేవాడు ఎవరో మెడలో వస్తువులు పెట్టుకుంటాడండి. మెడలో కూడా వస్తువులు అది భీష్ముని చంపడానికి వెళ్ళినప్పుడు రథం నుంచి పైకి ఎదురు స్వామిని కిందకి ఎదిరినప్పుడు ఈ వస్తువులన్నీ అతి చల్లా చెదిరైపోయినట్టు బట్టలు అతి కదిలిపోయినట్టు అంత పైకి ఎదురు తగ్గట్టు స్వామి తనకు అగౌరవం వస్తుంది. అంటే తన ఆడి కృష్ణుడు ఆడిని మాట కట్టాలనేటువంటి అగౌరవం వస్తుంది. అయినా తనకు తన మాట ముఖ్యం కాదు భక్తుల్ని రక్షించడం ముఖ్యం. అంటే ఏడవ రోజుని భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ఆ 7వ రోజుని ఎంత యుద్ధం చేశాడంటే ఆ రోజు సాయంత్రం కనుక అలా యుద్ధం చేస్తే పాండవులు మొత్తం అందరూ చనిపోతారు. ఇంకొక 4 గంటలు కృష్ణుడు అలా ఊరుకుంటే మధ్యాహ్నం 1 గంటగా ఉండేటప్పుడు నిశ్చితం చేస్తున్నాడు భీష్ముడు. అంటే ఎంత తీవ్రంగా చేస్తున్నాడంటే మన భక్తులందరూ చనిపోయారు పాండవులు నా కోసం జీవిస్తున్నారు నన్ను నమ్ముకుని జీవిస్తున్నారు వీళ్ళందరూ చచ్చిపోయాక కృష్ణుడు గౌరవించబడుతున్నారు. కృష్ణుడికి గౌరవం ఎందుకు గౌరవం ఏం చేసుకుంటాడు కృష్ణుడు అనుకున్నాడు. సాయంత్రం అప్పుడు చేస్తున్న అర్జునుడితో చెప్తాడు మనం సాయంత్రానికి చూసి చేసేస్తాడు తాతగారని చెప్తాడు ముందు. ఈ రకంగా ఇప్పుడు ఎలా చేస్తున్నాడు మధ్యాహ్నం సూర్యుడు ఎలా వేడిగా ఉంటాడో అంత తీవ్రం యుద్ధం చేస్తున్నాడు. మనం చేసేది ఏం లేదు మొత్తం సాయంత్రానికి నువ్వు మొత్తం మన సైన్యాన్ని పాండవుల్ని అన్ని అందరినీ సాయంత్రం 6 గంటలకి పూజ చేసేస్తాడని చెప్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే నేను మ్యాక్సిమం ఎంత యుద్ధం చేయాలంటే అంత యుద్ధం చేస్తున్నాను ఇంతకంటే అర్థం కూడా నేను చేసేది లేదు. కానీ నువ్వు మట్టి కరెక్ట్ చేసుకోవద్దు ఇంకటి నీకు అగౌరవం రాకూడదు మనం ఓడిపోతే ఓడిపోతాం. ఇది భక్తుడి యొక్క ప్రేమ చూడండి అసలు ఆ ప్రేమ చూడండి ఒకరి మీద ఒక ప్రేమ ఓడిపోతే ఓడిపోతాం నువ్వు కరెక్ట్ చేసుకోండి వాళ్ళని మాట తప్పకు నువ్వు పోయిన తర్వాత క్షీణించుకో. ఇప్పుడు కృష్ణుడు అంటాడు నేను చచ్చిపోయి నేను ఎక్కడ సాగటం అసలు ఏమిటి స్వామి అంటే మామూలుగా రథం నేను దిగిపోవచ్చుంది కదా రథం నేను దిగిపోవచ్చు కదా ఇంత ఉద్దేశం కదా చాలా పరిశుద్ధంతో పచ్చింది నేను చచ్చిపోయాను నేను ఇక్కడ కూర్చున్నాను. కృష్ణుడు ఆడిన మాట చెప్పాడని లోపం అనుకుంటా అనుకోని నువ్వు చచ్చిపోయాక ఇంతకు నా మాట ఎందుకు నా అనుకోవడం ఎందుకు అని పైకి బాగా ఎదిగితే ఈ వస్తువుని నెలలో పెట్టిన వస్తువుని చల్లా చెదిరిపోయినట్టుండి ఈ బట్టలు అటు చెదిరిపోయినట్టుండి. నిజంగా కృష్ణుడు అప్పుడు కరెక్ట్ చేసుకోకపోతే సాయంత్రం అందరూ చచ్చిపోయారు ఇప్పుడు నీకు బాగుండవచ్చు. పైకి ఎదిరి కింద కుడికి అది చెప్తాడు చెక్కిన పోతనామాచుడు చెప్తాడు భాగవత రచనలో భూమి అదురుతున్నట్టు వాడు నడిచి చెప్తాడు భూమి అదురు వారు భక్తులే బాబు ఎవరు భక్తులే భక్తులే అసలు వాళ్ళు బ్రహ్మాండలు కాదు ఎవరండి విష్ణువు కూడా. కానీ దుర్యోధన అన్నం తిన్నాను కాబట్టి యుద్ధం చేస్తాను కదా బాబు ఆ పాడన్నం నేను తిన్నాను కాబట్టి పూజలు చేయాలని తల్లి చేస్తున్నాను అని అడ్డు మంచివాడని నాకు తెలుసు భూమిని అదిరేటట్టు తెలుస్తాను స్వామి వస్తువులు చెందిపోయినట్టు ఏం బట్ట చూపి కలిగిపోయినట్టుంది విష్ణువు. వాడు ఇంటికి చూపినంటే వాడికి భక్తులే అర్జునుడు ఎంత భక్తులు అర్జునుడి కంటే పెద్ద భక్తులు ఎవరండి విష్ణుడు. అది భూమి అదిరిచంటే నడిచి వెళ్తాంటే పోతన మార్చాడంటాడు భూమి అదిరుతుంది అసలు కింద అంత బలం వాడు గురించి కలుగుతున్నాడు ఎవరు విష్ణుని సంపాదించి విష్ణుడు కూడా భక్తులే. అప్పుడు ఇప్పుడు దగ్గరికి సమీపంలోకి వస్తుంటే ఆయుధాలు కింద పడేస్తాడు విష్ణుడు నాకంటే ఇంకా నీ చేతిలో నేను చనిపోతాను నీ చేతిలో నేను చనిపోతే నాకు మోక్షం వస్తుంది కృష్ణ నీ చేతిలో నేను చనిపోతే మోక్షం వస్తుంది నన్ను చంపడానికి నువ్వు వస్తున్నావు ఆయుధాల కింద పడేస్తున్నాను
నేను మీ చేతిలో నాకు చాలు వస్తే అంతకంటే ఏం కావాలి. అప్పుడు భీష్ముడు బాణం వదిలేశాడు. అదే సంపదం కలిసినాడు భీష్ముడు గౌరవం. అప్పుడు అర్జునుడు వెనకాల పరిగెడతాడు, నా గౌరవం అంతా పోతుంది, అర్జును యుద్ధం చేయలేడు, తీసి వాడిని లోకం అనుకుంటుంది, నిన్నేమనుకోదు, నీకు గౌరవమే ఉంటే అగౌరవమే ఉంటే ప్రశ్న. కానీ అర్జున్ని సరిగ్గా యుద్ధం చేయలేకపోయాడని చెప్పి దృష్టిని కలం చేస్తున్నాడంటే అది నాకు అపక్షత వస్తుంది అని అర్జునుడు వెనకాల వెళ్ళి బలవంతాన్ని కృష్ణుని ఇలా సంధులు ఇలాగ పట్టుకుని రెండు చేతులు పట్టుకుని వెనక లాక్ వచ్చేస్తాడు. అందుకే మనం గ్రహించవలసిన ఆయన చెడ్డవాడుకులు ఆయన భక్తుడే, ఎవరు భీష్ముడు భక్తుడే. భీష్ముడు కృష్ణుడు వస్తున్నాడని తెలిసేది ఆయన గారు కింద పడేస్తాడు, రెండు చేతులు చావు వస్తుంది, అంతకంటే ఏం కావాలని అందుకే సంతానం కలుగుతాను ఉంటాడు ప్రభు. అప్పుడు అర్జును వెనకాల పరుగుబడి సమయంలో వేసుకుని వెనక లాక్ వస్తాడు, నా గౌరవాన్ని పాడు లేకు, అర్జునుడు యుద్ధం చేయలేకపోతున్నాడు అని చెప్పి కృష్ణుడు కరణం చేసుకున్నాడని లోకం అనుకుంటున్నాడు. కృష్ణుడు వెనక లాక్ వస్తాడు. ఇంత మనం రసమయంగా చెప్పుకుంటుంటే రమణ మహర్షి ఏమంటాడు, అదే నీ తెర మీద బొమ్మలు కదా, ఇంకా వాటికి మనం ఏం చెప్పగలం. కృష్ణుడు ఒక బొమ్మ, అర్జునుడు ఒక బొమ్మ, భీష్ముడు ఒక బొమ్మ, అవి తెర మీద బొమ్మలు మాత్రమే. వాళ్ళకి షడస్ వాళ్ళు రమణ మహర్షి. మరి ఇక్కడ ఫీలింగ్స్ తో చెప్పుకుంటున్నాం, ఓ సంఘటన ఫీలింగ్స్ తో చెప్పుకుంటున్నాం. ఆయన ఏమంటాడంటే ఆయన తెర మీద బొమ్మలు కదా, ఆ యుద్ధం ఒక బొమ్మ, ఒకరి మీద ఒక యుద్ధాలు చేసుకోవడం ఆ యుద్ధం బొమ్మలే, అదంతా స్వప్న సమానమే, అవన్నీ షాడోసే, అవన్నీ పారమాండ్య సత్యం. మనం ఎంత చెప్పు రసమయంగా చెప్పుకుంటున్నాం, కానీ భగవంతుడు నేర్పించేవాడు కానీ ఏమంటాడంటే ఆయన బొమ్మలే, కృష్ణుడు ఒక బొమ్మ, అర్జునుడు ఒక బొమ్మ, భీష్ముడు ఒక బొమ్మ. అంటే అద్వైతానుభవంలో అమృతానుభవంలో ఆయన స్థితిలో ఈ బొమ్మలు ఆయన పొందిన అది అబద్ధం కాదండి, ఆయన పొందిన అమృత అనుభవంలో ఆయన పొందినటువంటి అద్వైతం వల్ల ఆయన పొందిన చిత్రాలు కొమ్మడం. ఇప్పుడు మనం పది అంతస్తులు తెగలో పార్కులు తెగలోపోయింది, ఆ చివరి అంతస్తులకు మీరు వెళ్ళండి, పొడిగాటి మనుషులు కూడా ఇంత పిల్లకాయలు కనిపిస్తారు. ఆరు అడుగులు ఎత్తుగల మనుషులు కూడా అడుగు మనుషులేగా మనకి ఆయన చూసి చూపు అక్కడి నుంచి చూస్తున్నాడు. ఆయన చెప్పింది తాను పొందిన అమృతానుభవం ఇవన్నీ బొమ్మలే. ఇప్పుడు మనం పది అంతస్తులు నేలకి వెళ్ళి రోడ్డు మీద జనాన్ని చూస్తే ఎలా కనిపిస్తారు, జ్ఞాన జ్ఞాన మనుషులకి కనిపిస్తారు. ఆయన పొందిన అనుభవం ఈ సంఘటన ఈ మనుషులు కూడా అంతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాకు భక్తి గురించి ఎప్పుడైనా చెప్పాలంటుంది, కానీ పట్టుకోవడం కష్టం. జ్ఞానం గురించి గంటల తరబడి చెప్పడం కానీ భక్తి గురించి ఎప్పుడైనా చెప్పాలి అనిపించినా నాకు తట్టుకోవటం, భక్తిని తట్టుకోవటం కష్టం అని చెప్పి పక్కన ఎత్తుకోవటం చూస్తుంది. అలాగని మన భక్తి లేదని మీరు అనుకోవద్దు. అంటే మాట తగలదు, భక్తి మాట ఉండదు గురించి వచ్చి మాట తగలదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు చదవలేదంటే పరీక్షలో తెలుస్తుంది. అలాగే నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన స్నేహితులు కాని వాళ్ళు లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. మనకి ఎంతవరకు చదువు వచ్చింది, ఎంతవరకు చదువు రాదనేది పరీక్ష ఎలా నిర్ధారణ చేస్తుందో, మనకి వీళ్ళు నిజమైన స్నేహితులు అవునా కాదా అని మీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. పరీక్షను చదువును పరీక్షిస్తుంది, కష్టం స్నేహాన్ని పరీక్షిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఓం నమో నారాయణాయ నారాయణాయ. దియ్యంలో గడ్డలు వేరుకున్నప్పుడు కూడా నారాయణ స్మరణ చేసుకుంటుంటే రెండు పనులు అయిపోతాయి సార్. ఒక పక్కనే మీకు పుణ్యం వస్తుంది, రెండో పక్కన గడ్డల పని కూడా అయిపోతుంది. దియ్యంలో గడ్డలు ఉంటాయి కదా, వేరుకుంటాం మనం. ఆ వేరుకునేప్పుడు కూడా నారాయణ స్మరణ చేసుకుంటుంటే మనకు ఒక పక్కన పుణ్యం సంపాదించుకోవచ్చు, రెండో పక్కన గడ్డల పని కూడా అయిపోతుంది. ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణ నారాయణ. వైష్ణవ సాంప్రదాయంలో దీన్ని తిరుమంత్రము అంటారు, లేదా మంత్ర రాజము అంటారు. ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ. అంటే నారాయణ స్మరణ చేసి మనం ఐక్యం వలసింది మళ్ళీ ఓంకారంలో. ఆ ఓంకారం కావడం బ్రహ్మం, అది మర్చిపోకండి. మరి ఆ బ్రహ్మని మిస్ అవ్వకూడదు. రైల్వే స్టేషన్ నేస్తారు మనం టికెట్ కోసం, ఏ ఊరు ఏ ఊరు ఉంటారో నేను టికెట్ అని అడుగుతాడు. అంటే ఏ ఊరు అడగమో మాకే తెలియదు అంటాడు. ఏమనుకుంటాడు అది వెళ్ళడానికి ఒక మనం ఏదైనా సాధన చేసినప్పుడు ఏమి పొందాలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ఊరికి చేయి టికెట్ అని అంటామండి మనం. అసలు మనం పొందవలసింది ఏంటి అసలు? ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ అంటే అంటే అరుణాచలం అంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి అది ఒక్క మాట ఆశ్చర్యం ఉండదు. అరుణాచలం అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఈ 54 సంవత్సరాలైన అరుణాచలంలో ఉన్నాడు. ఈ 54 సంవత్సరంలో అరుణాచలం విడిచిపెట్టి ఏ కాశీ రామేశ్వరం చూసి వద్దామన్న తలంపు కూడా రాలేదు. అంటే వెళ్ళకూడదని ఒగ్గబెట్టుకోవడం కాదు, వెళ్ళకూడదని వెళ్ళకూడదని మనస్సు నిరోధించుకోవడం కాదు, మనస్సు నిగ్రహించుకోవడం కాదు. అసలు అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి చూసి వద్దాం, రామేశ్వరం కాశీయో తిరుపతో ఎక్కడికైనా వెళ్ళి చూసి వద్దాం అనేది తలంపు కూడా రాలేదు. అట్టి అరుణాచలం మీద ఆకర్షణ ఉన్నది. మనం కూడా దేని మీద ఆకర్షణ అలా ఉంటే నిజానికి జ్ఞాపకమే రాలట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.